ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। శ్రీమద్భాగవతం దశమ స్కందము అధ్యాయం 1 శ్లోకం 41 స్వప్నే యథా పశ్యతి దేహ ఇదృశం మనో రథే నా అభిన్నా విష్ట చేతన దృష్ట శ్రుతాభ్యం మనసా అను చింతయన్ ప్రపద్యతే తత్కిమపి హ్యప శ్రుతిః స్వప్నే యథా పశ్యతి దేహమిదృశం స్వప్నే యథా పశ్యతి దేహమిదృశం మనోరథేనాభినివిష్టచేతనా దుష్టాశ్రుతాభ్యం మనసానుచింతయన్ ప్రపద్యతే తత్ కిమపి హ్యపస్మృతి స్వప్నే యదా పశ్యతి దేహమిదృశం మనోరథేనాభినివిష్టచేతనా దుష్టాశ్రుతాభ్యా మనసానుచింతయన్ ప్రపద్యతే తత్ కిమపి హ్యపశ్రుతిభిః స్వప్నే స్వప్నమునందు యథా వలే పశ్యతి గాంచును దేహం ఒక రకమైన దేహము ఈదృశం అదే రీతిగా మనోరథేన మానసిక కల్పనచే అభినివిష్ట పూర్తిగా లీనమై చేతన యవని చిత్తము దృష్ట నేత్రములచే గాంచుట ద్వారా అనుభవంలోనికి వచ్చినది శ్రుతాభ్యం వినినది మనస మనస్సుచే అనుచింతయన్ ఆలోచన అనుభూతి కోరిక ప్రబద్ధతే వశీభూతుడగును తత్ ఆ పరిస్థితికి కిమపి తెలిపినదేమున్నది హి నిజముగా అపస్మృతి ప్రస్తుత దేహము యొక్క విస్మృతి భావం భాష్యం చెప్పినది ఏసీ భక్తివేదంత స్వామి శిలా ప్రభుపాద జయ శిలా. ఒకనొక పరిస్థితిని చూసి లేదా విని అనుభవము గాంచిన వాడైన మనుషుడు దానినే చింతించుట కల్పము చేయుట కావించును. ఆ విధముగా అతడు ప్రస్తుత దేహమును గమనింపక ఆ పరిస్థితికే వశీభూతులగును. అదే విధముగా మనుజుడు రాత్రివేళ స్వప్నమునందు వివిధ పరిస్థితుల్లోనూ వివిధ దేహములలోనూ ఉన్నవాడై వాస్తవ స్థితిని మరచును. అదే పద్ధతిలో జీవుడు ప్రస్తుత దేహమును త్యజించి వేరొక దేహమును పొందును. భాష్యము దేహాంతర ప్రాప్తి ఈ శ్లోకమునందు స్పష్టంగా వివరించబడినది. మనుజుడు ఒకప్పుడు ప్రస్తుత దేహమును మరచి తన చిన్ననాటి దేహమును గుర్చి తానెట్లు ఆడుకున్నది దుమికినది మాట్లాడినది అనేది విషయంలో గురించి తలపోయను. భౌతిక దేహము పనికిరానిదైనప్పుడు ధూళిగా మారును. నీవు ధూళివి చివరకు ధూళులనే కలిసిపోదు అని చెప్పబడినది. దేహము పంచభూతములలో తిరిగి కలిసిపోయినను మనసు మాత్రము ఇంకను పనిచేయచనే ఉండును. మనస్సు సూక్ష్మమైన వస్తువు, దాని అందే దేహము రచితమైనది. స్వప్నమునందు మరియు జాగృతమునందు ఆలోచన సమయంలోనూ ఇది మనకు ప్రత్యక్ష అనుభవమే అయి ఉన్నది. ఆలోచన అన్నది వాస్తవంలో అస్తిత్వరహితమైన ఒక కృత దేహమును తయారు చేయునని ప్రతి ఒక్కరు తప్పక తెలుసుకున్నాను. మనుజుడు మనసు యొక్క స్వభావమును, దాని ఆలోచన, అనుభూతి, ఇచ్చానైజమును తెలుసుకుంటూ మనస్సు నుండి నానా విధములకు దేహమును ఎట్లు తయారగునో సులభంగా అవగతము చేసుకునగలను. అందువలన కృష్ణచైతన్యోద్యమము మనస్సు పూర్తిగా కృష్ణ పరమునకు కర్మలందే లీనమయ్యేది దివ్య కార్య పద్ధతిని ఉసగుంచున్నది. ఆత్మ యొక్క ఉనికి చైతన్యం ద్వారా అనుభూతమునకు వచ్చును. అట్టి చేతనమును మనుజుడు భౌతికము నుండి ఆధ్యాత్మికమునకు, అనగా కృష్ణభక్తి భావనకు మార్చవలను. ఆధ్యాత్మికమైన విషయము శాశ్వతమైనది, భౌతికమైన విషయము నశ్వరమైనది. కృష్ణభక్తి భావన లేనప్పుడు మనుజుని చిత్తము నశ్వరముకు విషయములందే లగ్నమయుండును. అందువలన భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు ఎల్లరకు మన్మలాభవ మద్భక్తో మాధాజీమం నమస్కురు అని ఉపదేశించను. మనుజుని సదా కృష్ణ చింతనమునందే లగ్నమై ఉండవలను. తప్పక కృష్ణభక్తుడు కావలను. అతని సేవయందు నెలకొని దేవదేవునిగా అతన్ని అర్చించవలను. సదా అతనికి నమస్కరించవలను. భౌతిక జగత్తునందు ప్రతి ఒక్కడు ఎవడో ఒక గొప్ప వ్యక్తికి సేవకుడై ఉండును. ఇక ఆధ్యాత్మిక జగత్తునందు పరమోత్కృష్ణుడైన పరబ్రహ్మమును సేవించుటయే మన సగదస్థితి ఉండును. కనుకనే శ్రీ చైతన్య మహాప్రభు జీవేర స్వరూపయ కృష్ణేర నిత్య దాస, కృష్ణభక్తి భావనందు వర్తించుటయే జీవన పూర్ణత్వము, అదియే యోగ పూర్ణత. దీన్ని గురించి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు ఇట్లు పలికెను. యోగినామపి సర్వేశ మద్గతే అంతరాత్మన, శ్రద్ధవాన్ బదితే ఏమం సమయయుక్త తమోమత. అత్యంత శ్రద్ధతో నా భావనందే సదా నిలిచిండువాడును, నాకు ప్రేమయుత సేవను అణచివాడును ఒక యోగి యోగులందరికన్నా అత్యంత సన్నిహితంగా నాతో యోగమునందు కూటి నటివాడై ఉన్నాడు. అతడే సర్వుల్లో అత్యున్నతుడు. సంకల్ప వికల్ప భరితమైన మనస్సు యొక్క స్థితి మరణ సమయంలో ఆత్మ యొక్క దేహాంతర ప్రాప్తి అందు అత్యంత ముఖ్యమైనది. ఎంఎం బాపి స్మరణ భావం తదింతంతే కలేవరం, తమ్తం వేతి కౌంతయ్య సదా తద్ భావిభవత. ఓ కౌంతయ్య, దేహము తదించినప్పుడు మనుజుడు ఏ భావన స్మరించినో అదే భావన అతను నిశ్చయముగా పొందును. అందువలన ప్రతి ఒక్కడు మనస్సును భక్తి యోగమనందు సుశిక్షితము కావింపవలను. సదా కృష్ణభక్తి భావనందు నిలిచినట్టి భక్త అంబరీషుడు అట్ల ఉండరించను. సవై మన కృష్ణ పాదార విందయు, మనుజుడు కృష్ణ పాదార విందముల చెంతనే మనస్సును 24 గంటలు నిలుపును. మనస్సు కృష్ణ పాద పద్మముల చెంత స్థితమైనప్పుడు ఇతరేంద్రియములు కృష్ణ సేవలో లగ్నమగను. హృషికేశ హృషికేశ సేవనం భక్తి రుచ్యతి. పవిత్రములకు ఇంద్రియములతో ఇంద్రియాధిపత్యకు కృష్ణుని హృషికేశుని సేవించుటే భక్తి అనబడను. భక్తి యోగం నందు నిరంతరము నెలకొనిన వారు గుణాతీతముగా దివ్యస్థితి అందే నెలకొని ఉందుడు. దీని గురించి శ్రీకృష్ణ భగవానుడు భౌతిక తండ్రి పలికెను. మాంసయో అభిచయరైన భక్తి యోగైన సేవతే సగుణాన సమతీతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. అన్ని పరిస్థితులందునూ అంకుటితముగా నా పూర్ణమగ భక్తి యోగమున నిమగ్నగు వాడు శీఘ్రమే ప్రకృతి గుణములను దాటి బ్రహ్మభావన పొందును. మనుజుడు వేద సారాస్వతము ద్వారా ముఖ్యముగా వేద జ్ఞాన సారము భగవద్గీత యథార్థము రూపమున వసూపడినప్పుడు దాని ద్వారా విజయ రహస్యము తప్పక నెరవేర్చవలను. అంత్యమున మనస్సు దేవదేవుడకు శ్రీకృష్ణుని చేతనే నియంత్రించబడును. కనుక అపస్మృతి అను పదము ప్రాధాన్యమును సంతరించుకున్నది. స్వరూప విస్మృతి అపశ్రుతి అనబడు. ఈ అపశ్రుతి శ్రీకృష్ణ భగవాన్ చేత నియంత్రించబడును. ఏలయనా ఆ దేవదేవుడే మత స్మృతి జ్ఞాన మపోహనంచ, నా నుండి స్మృతి జ్ఞానము మరపు కలుగుచున్నది అని పలికెను. మనస్సు చంచలమైనప్పటికీ మనుజుడు మరణ సమయమైన విస్మృతికి లోనుగాక స్వరూపశుద్ధిని బయటనట్లుగా శ్రీకృష్ణ భగవాను చేయగలడు. మరణశమైన మనసు చక్కగా పనిచేయనప్పటికీ భక్తునకు శ్రీకృష్ణుడు తన పాదపద్మాశ్రయం నొసుగును. అందువలన భక్తుని దేహ త్యాగమనంతరము మనస్సు అతనిని వేరొక దేహంలో కొనిపోవదు. దానికి బదులు కృష్ణ భగవానుడు తాను లీలా అనురక్తుడైనట్టి స్థానమునకు ఆ భక్తిని కొనిపోవును. దీనిని మనము కరచిన శ్లోకంలో ఇదివరకే చర్చించి ఉన్నాము. అందువలన చిత్తము సర్వదా శ్రీకృష్ణుని అందే లగ్నమై ఉండవలను. అప్పుడు మనుజుని జన్మ చరిత్రము లేనిచో మనస్సు ఆత్మను వేరొక దేహమునకు కొనిపోవును. తండ్రి యొక్క వీర్యము ఆశ్రయించి తల్లి గర్భమును చేరును. అండవీర్యము కలిసి తల్లిదండ్రుల రూపమున బట్టి ఒకనొక దేహమును వసుకును. దేహము పూర్తిగా తయారైనంతటా ఆత్మ దాని యందు ప్రస్ఫుటమై నూతన జన్మమును ఆరంభించును. ఆత్మ ఒక దేహము నుండి వేరొక దేహమునకు మారడి దేహాంతర ప్రాప్తి విధానం ఇది. దుర్దశవశాత్తు అల్పజ్ఞులకు జనులు దేహము నశించినంతట సమస్తం ముగియనని తలంతురు. అటువంటి మూర్ఖులు దుత్తుల చేతనే ప్రపంచమంతయు నడుపుపడుచున్నది. కాని భౌతికత యందు నా హన్యతే హన్యమానే శరీరే అని చెప్పబడినది. దేహము నశించినప్పుడు ఆత్మ మన్నింపదు, అట్టుగాక అది వేరొక దేహమును పొందును. ఓం అజ్ఞాన తిమిరాందశ జ్ఞానాంజన చలాకయ చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురువే నమః. నమా ఓం విష్ణుపదాయ కృష్ణ ప్రేష్టాయ బుద్ధలే శ్రీమతి జయపతాక స్వామినితి నామని, నమాచార్యపదాయ నిథాయ కృపపదాయ గౌరకథ ధామదాయ నగర గ్రామతారిణి, నమా ఓం విష్ణుపదాయ కృష్ణ ప్రేష్టాయ బుద్ధలి శ్రీమతి భక్తి వేదాంత స్వామిని తామని, నమస్తే సరస్వతి దేవి గౌరవాన్ని ప్రచారణ నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారని, వాంఛా కల్పతరు బేస కృపా సింధుభ్య వచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవసాది గౌరవక్తురుంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ. ఇక్కడ నాకు శిక్షకురు రేవదన్ ప్రభు పర్మిషన్తో నేను ఈ తరగతిని ప్రారంభిస్తున్నాను. ఇక్కడ ఈ 41వ శ్లోకంలో ఇక వసుదేవుడు కృష్ణావతారం అనేటువంటి ఈ కృష్ణావతారం ఉపోద్ఘాతంలో 41వ శ్లోకంలో మనం ఈరోజు చర్చించబోతున్నాము. దీనికి ముందు శ్లోకాన్ని మనం చూస్తాం ఏం జరిగిందనేసి. ఇక్కడ మొదట ఇక పరిషత్ మహారాజు సుఖదేవ గోస్వామిని ప్రశ్నిస్తున్నారనమాట. ఆయన ఎన్నో వివరించినాడు, సూర్యవంశం గురించి, చంద్రవంశం గురించి, ఆ రాజుల గురించి, ఆ వంశంలో జన్మించిన గొప్ప గొప్ప భక్తుల గురించి అంత వివరించినాడు. మీరు ఆ విధంగా వివరించారు, నాకు ఎంతో ఆనందంగా ఉంది. తర్వాత దేవత అయినటువంటి కృష్ణుడి గురించి నేను యదవంశంలో జన్మ తీసుకున్న కృష్ణుడి గురించి నేను ఇప్పుడు వినాలనుకుంటున్నానని చెప్పి పరిషత్ మహారాజు కోరుకుంటున్నాను సుఖదేవ గోస్వామిని. తర్వాత ఈ యొక్క సుఖదేవ గోస్వామి కృష్ణు యొక్క అవతారణ గురించి ప్రారంభించారనమాట. ఈ అవతారణ ప్రారంభించే ముందు ఇక్కడ ఆయన ఈ యొక్క భూమాత ఒకసారి ఏమైందంటే, ఈ యొక్క రాజులంతా కూడా, ఈ భూమి ఉన్నటువంటి రాజులంతా కూడా దుర్మార్గులైనటువంటి రాజులు ఎక్కువ మంది అయిపోయారు. రాక్షసులంతా కూడా రాజు వేషంలో వచ్చేశారనమాట. భూమికి చాలా భారం అయిపోయింది. ఆమె ఏం చేసింది, ఇక బ్రహ్మ దగ్గరికి వెళ్ళింది. ఇక్కడ మనం గమనించిన విషయము, ఇప్పుడు ఈ భూమి మీద ఎన్నో పర్వతాలు ఉన్నాయి. మనం చూడొచ్చు పెద్ద పెద్ద పర్వతాలు ఉన్నాయి, హిమాలయ పర్వతాలు ఉన్నాయి, తర్వాత ఇక పెద్ద పెద్ద పర్వతాలంతా ఉన్నాయన్నమాట. రాళ్ళు ఉన్నాయి, పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి, పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి. అయితే ఈ మనుషుల వల్ల భూమికి ఎందుకు భారం కలుగుతా ఉంది? ఇక్కడ శాస్త్రంలో చెప్పడం జరిగింది, ఈ భారంలో కూడా రెండు రకాల భారాలు ఉన్నాయి. ఇష్టమైనటువంటి భారము, అయిష్టమైనటువంటి భారం. ఇష్టమైనటువంటి భారం అంటే ఉదాహరణకి మనం చూడొచ్చు, ఇప్పుడు ఒక తల్లి ఏం చేస్తుంది, తన శిశువును మోస్తూ ఉంటుంది. ఎంతసేపు అయినా మోయగలదు, ఒక గంట మోయగలదు, 5 గంటల సేపు మోయగలదు, 10 గంటల సేపు మోయగలదు, అతను మలమూత్రాలను విసిద్ధిస్తాడు, మోయగలుగుతుందంట. అదే తల్లి వేరే ఒక శిశువుని తీసుకొచ్చి మన కానీ ఇచ్చామనుకో, వేరే బిడ్డను తీసుకొచ్చి ఇచ్చామనుకో, ఆ తల్లికి మోయగలుగుతుందామె అంతసేపు? అదే శిశువు ఒక సంవత్సరం వయసు ఉన్నటువంటి శిశువు, ఒక 5 కిలోలు 6 కిలోలు ఉంటారనుకోండి, అదే శిశువుని తన సొంత శిశువు అయినట్లయితే తల్లి ఏం చేస్తుంది, చాలా బాగా చక్కగా మోస్తుంది అనమాట. అదే పరాయి శిశువుని తీసుకొచ్చిస్తే ఏమవుతా ఉంది, బరువు అయిపోతా ఉంది. అంటే మనకిష్టమైనటువంటి విషయాలు మనకు బరువుని కలిగించవు. మనకు ఇష్టం లేనటువంటి విషయాలు ఏం చేస్తాయి, అది ఇష్టమైనటువంటి బరువు అయిష్టం. అట్లా భూమాత కూడా ఆమెకి ఎంతమంది వచ్చినా కానీ ఎంతమంది అయినా మోయగలదు భూమాత. అయితే ఎవరైతే రాక్షస ప్రవృత్తి కలిగి ఉంటారో అటువంటి వారంటే బరువు అనమాట. అదే భక్తులు ఎంతమందినా కానీ హరినామ సంకీర్తన చేస్తూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, చైతన్య చరితామృతం చెప్పడం జరిగింది. ఈ భక్తులు కానీ ఈ నగర సంకీర్తన చేసుకుంటూ నృత్యం చేసినట్లయితే కనుక ఈ భూమి మీద ఉన్నటువంటి అశుభాలంతా కూడా తొలగిపోతాయని చెప్పి శాస్త్రాలు చెప్పడం జరిగింది అన్నమాట. కాబట్టి భూమాత ఏం చేస్తుంది, ఇటువంటి భక్తులు ఎవరైతే హరినామ సంకీర్తన చేస్తూ భూమండలంతా తిరుగుతుంటారో, కొన్ని కోట్ల మంది అనగానే ఆమెకి భారం లేదు, చాలా ఆనందంగా ఉంటుందన్నమాట. అదే ఈ యొక్క మాంసభక్షణ, మద్యము, వ్యభిచారము, ఈ దుర అలవాట్లకంత లోనయ్యి రకరకాలైనటువంటి ఈ యొక్క ధర్మానికి విరుద్ధమైనటువంటి కార్యక్రమాలు చేసేటప్పుడు భూమికి అది అయిష్టమైనటువంటి భారం, అది అది ఆ భూమానికి నచ్చదనమాట, అది కష్టం. ప్రభుపాదు వారు ఇంకా భక్తులకి ఇంకా సూచన ఇస్తున్నారనమాట. భక్తుల్లో కూడా ఏమవుతుందంటే ఎవరైతే హరినామ సంకీర్తన బాగా చేస్తూ ఉంటారో, శ్రవణ కీర్తనలు బాగా వింటుంటారో, వాళ్ళు రెస్పాన్సిబిలిటీస్ని తీసుకోగలుగుతారు, ఎంత పెద్ద బాధ్యత నిర్ణయం తీసుకోగలుగుతారంట. ఎప్పుడైతే శ్రవణ కీర్తన లోపిస్తుందో వాళ్ళు ఏమనుకుంటారు, నా గురువు వైష్ణవులు నాకు ఇంత పెద్ద భారాన్ని ఇచ్చేసరే అని చెప్పి నిందిస్తారనమాట, భక్తుల్ని నిందిస్తారు. వాళ్ళు సరైనటువంటి అవగాహన వాళ్ళకు ఉండదు, వాళ్ళు పూర్తిగా ఈ ఆధ్యాత్మికమైన అవగాహన వాళ్ళకు ఉండదు. ఈ యొక్క శ్రవణ కీర్తనలు చాలా చాలా ముఖ్యం అనమాట. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం భక్తియుక్త సేవలు మొదట్లో ధ్యాన అయినప్పుడు చాలా తీవ్రంగా జపం చేస్తుంటాము, కార్యక్రమాలను పాల్గొంటూ ఉంటాం అనమాట. కొన్ని రోజులకి ఏమవుతుంది, అంత తీవ్రత అనేది పోతుంది, ఈ యొక్క మాయ అనే చిన్నగా అటాక్ చేసి మన యొక్క శ్రవణ కీర్తనలు మనము తగ్గించేస్తాం అనమాట. మామూలుగా ఈ చిన్న మొక్కలు ఉంటాయి, ఈ వృక్షాలు ఉంటాయి, మనం నాటింటామన్నమాట. ఇక్కడ మనం గార్డెన్ లో కూడా చిన్న వృక్షాలు నాటినప్పుడు వాటికి నీళ్లు ఒక జగ్గుతో పోస్తే చాలు, ఒక జగ్గుతో నీళ్లు పోస్తే ఏమవుతుంది, అవి బాగా పుష్కలంగా పెరుగుతాయి అనమాట. పెద్ద పెద్ద వృక్షాలకి ఒక జగ్గు నీళ్లు పోస్తే సరిపోతుందా? సరిపోదు. పెద్ద వృక్షానికి ఎక్కువ నీళ్లు కావాలి. అట్లా మన భక్తిలో ఎక్కువ రోజులు ఏకందుకు ఎక్కువ నామ సంకీర్తన ఉండాలి, ఎక్కువ హరినామ సంకీర్తన ఉండాలి. ఇక మనం సీనియర్ భక్తులు ఏకందుకు మనం ఏం చేయాలి, ఈ భక్తిలో సీనియారిటీ పెరిగేందుకు ఏం చేయాలి, ఎక్కువ నామ సంకీర్తనం చేయాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ నామ సంకీర్తన ఎక్కువ చేస్తే ఏమవుతుంది, వృక్షానికి పెద్ద వృక్షానికి తక్కువ నీళ్ళు పోస్తే ఏమవుతుంది, అది ఎండిపోతుంది. అదేవిధంగా మనం పెద్ద బాధ్యతలు తీసుకున్నప్పుడు, ఎక్కువ సంవత్సరాలు భక్తిత్వ సేవలు ఉన్నప్పుడు ఎక్కువ నీరు కావాలి, ఈ ఆధ్యాత్మికమైనటువంటి నీరు కావాలి, హరినామ సంకీర్తన కావాలి. అట్లా అయిపోతే ఎండిపోతుంది మన ఆధ్యాత్మిక జీవితము. ఈ వృక్షం ఏ విధంగా ఎండిపోతుందో ఆ విధంగా ఎండిపోతుంది. అప్పుడేమనుకుంటాం మనము, నాకు చాలా భారం వచ్చేసింది, నాకు చాలా బలు వచ్చేసింది అని చెప్పి చిన్నగా అపరాధాలు చేసేదానికి ప్రారంభిస్తాము, చిన్నగా భక్తియుక్త సేవ నుంచి మనం పడిపోయేదానికి ఆస్కారం ఉంటుందన్నమాట. కాబట్టి మనం ఈ యొక్క హరినామ సంకీర్తన మనం చేస్తూ వచ్చినట్లయితే ఈ భారం అనేది ఏమవుతుంది, మనకి భక్తియుక్త సేవలు వచ్చేటువంటి భారము ఇష్టమైనటువంటి భారం అవుతుంది. అది కానీ సంకీర్తన సమంగా లేదనుకో, మనం శ్రవణ కీర్తనలు సమంగా చేయలేదనుకో, మనం ఈ యొక్క మనకు అది అయిష్టమైన భారం అయిపోయి మనం నిందించడం ప్రారంభిస్తాం అన్నమాట. ఈ భక్తియుక్త సేవలు ఈ వైష్ణవులు నిందించడము ప్రారంభిస్తాం. ఆ విధంగా ఈ భూమాత కూడా మనం భౌతికంగా ఆలోచించడానికి లేదు, భూమికి భారం అయిపోయిందంటే ఈ జనాలు ఎక్కువ మంది అయిపోయినారని కాదు, ఆమెకు అయిష్టమైనటువంటి భారం ఈ యొక్క దుర్మార్గులైనటువంటి రాక్షస ప్రవృత్తి ఉన్నటువంటి ఈ యొక్క రాజులంతా కూడా ఏమైనారు, ఈ భూమి మీద చాలా మంది ఎక్కువ అయిపోయినారు. అప్పుడు ఈ భూమాత ఏం చేసింది, ఈ యొక్క బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళింది అనమాట. వెళ్ళి ఆమె ప్రార్థిస్తుంది, నాకు ఈ భారం ఎక్కువైంది అని చెప్పి ప్రార్థిస్తుంది అనమాట. అప్పుడు బ్రహ్మదేవుడు శివుడు రుద్రుడు యొక్క ఇంద్రుడు రకరకాల దేవతలతో కలిసి ఈ పాలసముద్రం దగ్గరికి వెళ్ళి వాళ్ళు భగవంతుని ప్రార్థిస్తున్నారనమాట. ఈ విధంగా ఆయన ఈ భూభారాన్ని తగ్గించాలని చెప్పి, ఈ యొక్క పురుష సూక్తాలని చెప్పి సూక్తాలు ఉన్నాయి ఈ శాస్త్రాల్లో, ఆ పురుష సూక్తాలని వాళ్ళు పఠించినప్పుడు బ్రహ్మకు ఒక సందేశం అందిందనమాట. ఇది వేద జ్ఞానము పొందేటువంటి విధానం ఇది. అది అందరికీ, అందరు దేవతలు అక్కడ ప్రార్థించారు భగవంతుణ్ణి, అయితే అది బ్రహ్మకు మాత్రమే, బ్రహ్మ హృదయానికి మాత్రమే సందేశం అందిందనమాట, ఎవరికి వినిపించలేదు, బ్రహ్మకు మాత్రమే తెలిసిందనమాట. అది ఆయన దాన్ని దేవతలకు చెప్పాడనమాట. ఏమని చెప్పాడు, ఇక దేవదేవుడు ఆయన యదువంశంలో జన్మ తీసుకుంటున్నాడు, కాబట్టి మీరంతా కూడా ఆయనకు సహాయం చేయడం కోసము ఈ యదువంశంలో మీరు కూడా జన్మ తీసుకోండి అని చెప్పి ఆయనకు ఈ సందేశాన్ని అందించారనమాట. ఆ విధంగా ఈ వేద జ్ఞానం ఏమవుతుందంటే ఇక బ్రహ్మదేవుడి నుంచి ఇక మనకు పరంపరలో వస్తూ ఉందన్నమాట. తర్వాత ఈ యొక్క ఈ దేవతలంతా ఏం చేశారు, ఈ భూమి మీద యదువంశంలో అన్ని రకాలటువంటి వ్యక్తులుగా, రకరకాల వ్యక్తులుగా వాళ్ళంతా కూడా జన్మ తీసుకున్నారనమాట. తర్వాత భగవంతుడు ఆయన ఇంకా అవతారం తీసుకున్నందుకు అన్ని సన్నాహాలు చేశారనమాట. మామూలుగా ఇక రాజు గాని వెళ్తుంటే ముందర ఏం చేస్తారు, అన్ని ఏర్పాట్లు చేస్తారు, ముందుగా వెళ్ళి అన్ని రకాలంటే ఏర్పాట్లు చేస్తారు, అతనికి కావాల్సిన వసతులంతా కూడా. ఆ విధంగా దేవతలంతా ఏం చేస్తారు, దేవదేవుడు అవతరిస్తున్నాడు కాబట్టి అందరూ కూడా ఏం చేస్తారు, వాళ్ళ యొక్క పాత్రలను నిర్వహించడం కోసము వాళ్ళు యదువంశంలో ఈ యొక్క భోజవంశంలో రకరకాలుగా వాళ్ళు జన్మం తీసుకున్నారనమాట. తర్వాత ఇక్కడ భగవంతునికి అన్ని ఏర్పాట్లైనాయి జన్మ తీసుకున్నదానికి, ఈ యొక్క వసుదేవుడు తర్వాత ఈ దేవకి వాళ్ళు పృష్ణీ సుతవులు, పూర్వజన్మలో పృష్ణీ సుతవులు అనమాట. వాళ్ళు భగవంతుని కోసము భగవంతుని పుత్రుడిగా పొందాలని చెప్పి వాళ్ళు కఠినమైనటువంటి ఈ యొక్క తపస్సును ఆచరిస్తారనమాట. పృష్ణీ సుతవులు వాళ్ళు ఈ యొక్క వసుదేవుడు దేవకి వాళ్ళు కూడా అవతరించారనమాట. ఈ యొక్క ఈ దేవకి వచ్చి ఈ యొక్క దేవకుని యొక్క కుమార్తె, ఆమె ఎప్పుడైతే ఈ యొక్క వసుదేవునికి వివాహం జరిగిందో ఈ యొక్క ఈ కంసుడు కూడా ఈ దేవకి యొక్క సోదరుడు అవుతాడనమాట, దేవకుని యొక్క కుమారుడు. అతను ఈ సోదరు మీద ఎంతో ఆపేదతో ఈ వివాహం అయిన తర్వాత తన యొక్క రథం మీద కూర్చొని ఇంత ముందు ఈ యొక్క ఈ విధానం ఉండేదన్నమాట. ఈ రాజవంశంలో ఈ యొక్క వివాహం జరిగినప్పుడు రకరకాలైనటువంటి ఆభరణాలంతా ఇచ్చేవాళ్ళు. ఈ యొక్క రథాలని, ఈ యొక్క అశ్వాల్ని, ఏనుగుల్ని, పరిచారకులంతా కూడా ఇచ్చి తన యొక్క సోదరుడే ఇంటికి తన యొక్క ఈ యొక్క బావగారి ఇంటికి తీసుకెళ్లి ఈ యొక్క ఈ తన యొక్క సోదరుని వదిలిపెట్టేవాడు అనమాట. ఈ విధంగా కంసుడు ఏం చేశాడు, స్వయంగా రథాన్ని తొలుకుంటూ ఈ యొక్క దేవికి, ఇక వసుదేవుడు రథం మీద ఉన్నారు అని తొలుకుంటూ ఎంతో ఆనందంగా వెళ్తున్నారు అనమాట. అయితే కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఒక అశరీరవాణి అతనికి వినిపించింది. ఆ అశరీరవాణి ఏం చెప్తుందంటే, ఒరి మురుక కంస, నువ్వు ఎంతో ఆనందంగా నీ యొక్క సోదరుని తీసుకెళ్తున్నావు వివాహ సందర్భంలో, అయితే నీ సోదరి యొక్క గర్భంలో జన్మించేటువంటి అష్టమ శిశువు నిన్ను సంహరిస్తాడు అని చెప్పి. ఇక కంసుడు అసురుడు, అసురు లక్షణం ఉండేవాడు అనమాట, ఎంతో నీచ ప్రవృత్తి గలవాడు అనమాట. అతను అతను ఏం చేశాడు, తక్షణమే తన సోదరుని సంహరించాలని చెప్పి అనుకున్నాడు, చంపేయాలనుకున్నాడు. అయితే వసుదేవుడు చాలా తెలివైనటువంటి వ్యక్తి, ఆయన చాలా బుద్ధివంతుడు. అతను అతనేం చేస్తున్నాడు, ఇప్పుడు మన ఈ శ్లోకము అదే ఇంతకుముందు శ్లోకాలంతా కూడా ఆయన అతన్ని శాంతింపజేస్తున్నాడు అనమాట. శాంతింపజేసి ఈ ఆత్మజ్ఞానం గురించి చెప్తున్నాడు, ఒక కంసునికి బోధన చేస్తున్నాడు. ఈ విధంగా ఈ శరీరం అనేది తాత్కాలికమైంది. ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నాడు, ఒకవనొక పరిస్థితిని చూసి లేదా విని అనుభవించిన వాడైన మనుజుడు దానినే చింతించుట, కల్పన చేయుట కావించును. ఆ విధంగా అతడు ప్రస్తుత దేహంను గమనింపక ఆ పరిస్థితికే వశీభూతుడగును. ఆయన ఆత్మజ్ఞానం చెప్తున్నాడు అనమాట, ఈ శరీరం అనేది అశాశ్వతమైంది. ఏం చెప్తున్నాడు, కొన్నిసార్లు ఏముందంటే మనం కూడా మనము ఆలోచిస్తూ ఉంటాం, శరీరమే ఉంటుంది ఇక్కడ, మన ఆలోచనలు ఎక్కడుంటాయి, మన చిన్ననాటి విషయాలంతా మనం గుర్తు చేసుకుంటున్నాం. చిన్నప్పుడు నేను ఈ విధంగా చదువుకున్నాను, ఈ విధంగా నేను ఆడుకున్నాను, ఈ విధంగా నేను కుటుంబ సభ్యులతో కలిసి పనిచేశాను. ముఖ్యంగా ఈ వృద్ధులు ఏం చేస్తారంటే వాళ్ళు ఇదే పని అనమాట, వాళ్ళకి తెల్లవారి నుంచి సాయంత్రం వరకు ఇదే ఆలోచిస్తుంటారు. నేను ఆసనంలో నేను ఆ విధంగా మనతో మాట్లాడేటప్పుడు చూడొచ్చు మనం, వాళ్ళు నేను చిన్నప్పుడు ఈ విధంగా చేస్తాను, నేను పని ఇన్ని గొప్ప కార్యాలు చేస్తాను అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారనమాట. అంటే వాళ్ళ శరీరానికి విభిన్నంగా ప్రవర్తిస్తున్నారనమాట. అదే సమయంలో మనం నిద్రపోయినప్పుడు కూడా ఏం చేస్తాము, మనం నిద్రమైనప్పుడు కూడా మనం రకరకాలైనటువంటి కొత్త రూపాలని మనం పొందుతూ ఉంటాము, కొత్త వ్యక్తుల్ని మనం కలుస్తూ ఉంటాము, రకరకాలైనటువంటి ప్రదేశాలని, కొత్త ప్రదేశాలను మనం సందర్శిస్తుంటాము. అదే విధంగా ఇక్కడ వసుదేవుడు ఆ ఉదాహరణ ఇస్తున్నాడు, ఏ విధంగా మనం శరీరానికి ఇక నిద్రావస్థలో ఉన్నప్పుడు, మన ఆలోచనలో ఉన్నప్పుడు ఏ విధంగా విభిన్నంగా మనం ఉంటామో, మనం చనిపోయిన తర్వాత కూడా, మనం మరణించిన తర్వాత కూడా, మనం మరణిస్తూ ఉంటే ఏమవుతుంది, ఈ శరీరం నుంచి ఇంకో శరీరాన్ని పొందుతాము. ఇక్కడ ప్రభుపాద భాష్యంలో చెప్తున్నారు, ఇది భౌతికమైన వ్యక్తి దాన్ని నమ్మడనమాట. అతను ఏం చేస్తాడు, ఈ శరీరం మనం శరీరం నుంచి మరణిస్తా ఉంటేనే ఈ యొక్క మొత్తం అంతా కూడా అయిపోతుంది, మళ్లీ శరీరం లేదు, మళ్లీ జన్మ అనేది లేదు అని చెప్పి భౌతిక వ్యక్తులు భావిస్తూ ఉంటారనమాట. పునర్జన్మ లేదు అంటూ ఉంటారు. అయితే ప్రభుపాద చెప్తున్నాడు పునర్జన్మ అనేది ఉంది, శాస్త్రాలు చెప్తున్నాయి. ఇక్కడ భగవద్గీతలు కృష్ణుడు చెప్తున్నాడు, ఎంఎం వాపి స్మరణ్ భావం తెదంతంతే కలయభరం సంతం వైతికంతేయ సదా తద్భావి భావతహ. మరణ సమయంలో ఎటువంటి ఆలోచనలు మనం పొందుంటామో అదే జన్మ మనకు వస్తుందని చెప్పి ఈ శాస్త్రాలు చెప్తున్నాయన్నమాట. కాబట్టి ప్రభుపాద చెప్తున్నాడు, మనం ఇక చెడు కర్మలు చేసినట్టే చెడు జన్మ అనేది వస్తుంది, మంచి కర్మలు చేసినట్లయితే ఇక ఉన్నతమైనటువంటి ఇక మంచి ధనవంతుల కుటుంబంలోనో దేవతల యొక్క కుటుంబంలోనో మనం జన్మ తీసుకోవచ్చు. అయితే కృష్ణపరమైనటువంటి కర్మలు మనం చేసినట్లయితే మనకేమొస్తుంది, భగవంతుడు నిత్య లీలలు జరిపేటువంటి ఇక కృష్ణలోకానికి మనం చేరుకుంటాము అని చెప్పి ప్రభుపాద చెప్తున్నాడు. అంటే ప్రభుపాద ఇక్కడ ఈ భాష్యంలో కంక్లూజన్ ఏం చెప్తున్నారంటే, మనం చేసేటువంటి కర్మలు భౌతిక కర్మల్ని ఆధ్యాత్మికంగా మనము మలుచుకోవాలి. ఇది జీవితం యొక్క పరమ లక్ష్యం అనమాట. మనం చేసేటువంటి అన్ని భౌతిక కార్యాలను ఏం చేయాలి, అందుకే ఈ కృష్ణ చైతన్య ఉద్యమాన్ని మనం ప్రభుపాద చెప్తున్నారు, ఇక అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాన్ని స్థాపించింది దానికోసమే. కృష్ణ యొక్క మీద ఆలోచనల్ని, కృష్ణ యొక్క కార్యక్రమాలు చేయడం కోసమే మనము ఆ విధంగా చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ మనసు అనేది చాలా క్లిష్టమైంది. మనసు ఏం చేస్తుంది, రకరకాల భౌతికమైన విషయాల వైపు లక్కెళ్తూ ఉంటుందన్నమాట. అయితే ఎప్పుడైతే మనం ఈ కృష్ణ చైతన్యంలో ఈ కార్యక్రమాలు చేస్తామో, అంబరీష్ మహారాజుల మాదిరి అంబరీష్ మహారాజు ఏం చేస్తున్నాడు, సవై మనః కృష్ణ పాదార విందయు, ఎల్లప్పుడూ నా మనసుని కృష్ణ యొక్క పాదాల చెంత నేను చేరుస్తాను అని చెప్పి చెప్తున్నానమాట. కాబట్టి మనం జీవితంలో మన యొక్క సాధన అనేది మనం చేస్తూ వచ్చినట్లయితే కన ఈ కృష్ణ చైతన్య కర్మల మీద ఈ మరణ సమయంలో ఏమవుతుంది, మనకు అది సహాయం చేస్తుంది. ఈ మరణ సమయంలో మనకి అది చాలా సహాయం చేస్తుంది అనమాట. మనకు ఒకవేళ మనసు ఈ మరణ సమయంలో ఏమవుతుందంటే మనసు పనిచేయదు, మనసు పూర్తిగా అది సందిగ్ధం అయిపోతుంది అనమాట. కులశేఖరాల వారు చెప్తున్నారు, కృష్ణ స్తోదీయ పద పంకజ పంజరాంతం అద్వైమ విషతు మానస రాజహంస ప్రాణ ప్రాణ సమయే కపవాత పిత్తో కంఠావరోధన మీద స్మరణం కుతస్తు. ఓ కృష్ణ ఈ మరణ సమయంలో కంఠ అవరోధన, ఈ కంఠ అవరోధన అంటే ఈ కంఠం పనిచేయదు, ఈ మనసు పనిచేయదు, పూర్తిగా అది ఈ యొక్క స్తంభించిపోయింటుంది. కాబట్టి ఆ సమయంలో నీ యొక్క నామాన్ని నేను జపిస్తానో జపించలేనో, అయితే ఇప్పుడు నాకు బాగా శక్తి ఉంది, నేను జపించగలను, నా కంఠం ఉంది, నాకు శక్తి ఉంది, ఇప్పుడు నేను నీ యొక్క నామాన్ని జపిస్తాను, మరణ సమయంలో నువ్వు నన్ను రక్షించు. కాబట్టి మనం గానీ ఈ సాధన బాగా చేసినట్లయితే ఏమవుతుంది, మరణ సమయంలో భగవంతుడు ఆ స్మృతిని ఇస్తాడు మనకి, మనం భగవంతుని స్మరించలేం, ఆ యొక్క ఆయన ఏం చేస్తారు పరమాత్మ రూపంలో మనకి ఆ స్మృతిని ఇస్తాడు అనమాట. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ భక్తియుక్తి సేవను స్థిరంగా చేయాలన్నమాట. భక్తి అంటే మనం అనుకుంటుంటాం భక్తి అనేది చాలా అది ఈ కృష్ణ చైతన్యంలో మనము ఇక్కడ ప్రభుపాదం చేస్తున్నాడు, మన భౌతికమైనటువంటి చైతన్యం నుంచి కృష్ణ చైతన్యానికి సంబంధించి చెప్తున్నాడు. కృష్ణ చైతన్యం అంటే ఒక రకంగా మనం బాహ్యంగా చూస్తే మనం తెల్లవారితో లేయడము, ఇక మంగళారతికి రావడము, ఇక తిలకాన్ని ఉంచుకోవడము, తర్వాత ఇక హరినామము హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఇవి ఈ నాలుగు నియమాలు పాటించడము, ఇవంతా కూడా మనకు భక్తి సేవే బాహ్యంగా. అయితే అంతరంగికంగా మన కాన్షియస్నెస్ ని, మన ఆలోచనని మనము మార్చుకోవాలన్నమాట, మన కాన్షియస్నెస్ ని మార్చుకోవాలన్నమాట. ఈ భక్తి సేవ అనేది ఒక సముద్రం లాంటిది, అది ఒక సముద్రం ఎంత డీప్ గా ఉంటుందో, ఎంత లోతుగా ఎంత గంభీరంగా ఉంటుందో ఈ భక్తి అనేది కూడా ఆ విధంగా ఉంటుంది. మనము ఇక మన గొప్ప గొప్ప భక్తులు మనం చూసినట్లయితే వాళ్ళు ఏ విధంగా భగవంతునికి సేవ చేస్తున్నారు అన్కండిషనల్. ఇక ఈ ప్రభుపాదాలు ఎన్నో సార్లు మెన్షన్ చేస్తారు భక్తి అనేది ఎటువంటి ఈ యొక్క ఈ కండిషన్స్ అంటే మనకు ఋషికేశ సేవనం భక్తి రుచితే, మన స్వార్థం లేకుండా, మన స్వలాభం లేకుండా, మనకు ఎటువంటి మన ఆనందాన్ని మనం కోరుకోకుండా భగవంతుని యొక్క ఆనందం కోసం చేసేటువంటిది భక్తియుక్తి సేవ అనమాట. ఇక్కడ మనము ఇక బలి మహారాజు మనకు మంచి ఉదాహరణ. బలి మహారాజు మనకు తెలుసు ఆయన ఎంతో గొప్ప భక్తుడు, ఇక సకల శాస్త్రాల్లో కూడా భాగవతంలో గాని పురాణాల్లో గాని గొప్ప భక్తులు చర్చల్లో గాని బలి మహారాజు గురించి చర్చిస్తూ ఉంటారు అనమాట. ఆయన మొదట ఏమవుతుంది, ఇంద్రుని మీద ఆయన దండయాత్ర చేస్తాడు ఎంతో ఉత్సాహంతో, ఆయన ఉత్సాహాన్ని చూసి అయితే శుక్రాచార్యుడు ఎంతో ఆయనకి బ్రహ్మ తేజస్సుని ఇచ్చింటాడు అనమాట. ఇక విశ్వజిత్ యజ్ఞానం చేసి మొదట ఇంద్రుడు యుద్ధం చేసినప్పుడు బలి మహారాజు మరణిస్తాడు, మరణించిన తర్వాత మళ్ళీ ఈ శుక్రాచార్యుడు ఏం చేస్తాడు, మృత సంజీవంతో బలి మహారాజుని బతికించి ఈసారి ఏం చేస్తాడు ఆయనకు ఒక ఈ విశ్వజిత్ యజ్ఞానం చేసి ఆయనకు ఒక కవచాన్ని, తర్వాత ఒక రథాన్ని, శక్తివంతమైన రథాన్ని, ఒక శంఖుని ఇస్తాడు అనమాట. తర్వాత అతన్ని బ్రహ్మ తేజస్సుతో ఆయన్ను ఆ యొక్క శక్తివంతునిగా చేస్తాడు అనమాట. ఈసారి దండయాత్ర చేసినప్పుడు ఎప్పుడైతే ఈ బలి మహారాజు ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క ఆయన యొక్క ఈ ఆయన అనుచరులు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ అమరావతి మీద దాడి చేస్తారో, ఇంద్రుడు ఆ వాళ్ళకి ఉత్సాహాన్ని చూసి అతను భయపడిపోతాడు అనమాట. భయపడిపోయి ఇంకా యుద్ధానికి కూడా అతను అక్కడి నుంచి ఇక రూపాలు మార్చుకుని దేవతలంతా కూడా రకరకాల రూపాల్లో కొంతమంది జంతువుల మాదిరి కొంతమంది పక్షుల మాదిరి అమరావతిని వదిలేసి వెళ్ళిపోతాడు అనమాట. అప్పుడు ఇంద్రుని యొక్క సింహాసనం ఖాళీగా ఉంటుంది, ఈ యొక్క బలి మహారాజు వెళ్ళి ఆ సింహాసనం కూర్చొని ముల్లోకాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంటాడు అనమాట. అయితే ఈ యొక్క దేవతల యొక్క తల్లి అతిథి ఆమె చాలా బాధపడుతుంది, తన యొక్క బిడ్డలకి రాజ్యం లేదు, వాళ్ళ అడవి పాలైపోయినారని చెప్పి ఆమె ఈ పయ్యవ వ్రత అనేటువంటి ఒక వ్రతాన్ని ఆచరించింది అనమాట. ఈ వ్రతాన్ని ఆచరించినప్పుడు ఈ యొక్క విష్ణు ప్రత్యక్షమయ్యి నేను తప్పనిసరిగా నీ పుత్రులకు మళ్ళీ రాజ్యం వచ్చేటట్లు చేస్తానని చెప్పి ఆయన వరం ఇస్తాడు, నీకు పుత్రునిగా నేను జన్మ తీసుకుంటానని చెప్పి. తర్వాత ఈ యొక్క అతిథి కశ్యపులకి వామదేవుడు జన్మ తీసుకుంటాడు అనమాట. తీసుకుని ఇక ఈ బలి మహారాజు యజ్ఞాన్ని చేస్తుంటాడు, ఆ యజ్ఞానికి వామన దేవుడు వెళ్తాడు అనమాట. చాలా చిన్న బాలుడు వామన దేవుడు, తన యొక్క గొడుగును ధరించి కమండలాన్ని ధరించి చాలా అందంగా ఎంతో కాంతివంతంగా ఆయన నడుచుకుంటూ ఇక యజ్ఞ స్థలానికి వెళ్ళాడు అనమాట. వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు గాని భక్తులంతా కూడా ఈ యొక్క బాలుని చూసి చాలా ఆనందపడుతున్నారు, చాలా ఆకర్షణీయంగా ఉన్నాడు అనమాట. చివరికి బలి మహారాజు కూడా ఈ బాలుని చూసి చాలా ఆకర్షించినాడు, ఆయన దగ్గర పిలిచి అడుగుతున్నాడు, బ్రాహ్మణ నువ్వు చాలా ఆకర్షవంతంగా ఎంతో తేజస్తో ఉన్నావు, నీకేం కావాలి కోరుకో అని చెప్పాడు. అప్పుడు వామనదేవుడు చెప్పాడు నాకు మూడు అడుగులు దానం కావాలని చెప్పాడు. ఇప్పుడు బలిమహారాజు చెప్తున్నాడు నువ్వు చిన్న బాలుడివి, నీ కోరికలు కూడా చిన్న చిన్నగా ఉన్నాయి, నేను ప్రపంచానికే రాజుని, ముల్లోకాలు నా యొక్క ఆధీనంలో ఉన్నాయి, నీకు కావాలంటే పూర్తి బ్రహ్మాండాన్ని నీకు కావాలంటే ఇవ్వగలను, నేను రాజ్యాలను ఇవ్వగలను, గ్రామాలను ఇవ్వగలను, ధనాన్ని ఇవ్వగలను, నువ్వేందుకు మూడు అడుగులు అడుగుతున్నావు, నువ్వు చిన్న బాలుడివి, నీకు ఆ బుద్ధి కూడా చిన్న చిన్నగానే ఉంది అని చెప్పాడంట. లేదు లేదు నాకు మూడు అడుగులు దానం కావాలని చెప్పాడు వామనదేవుడు. అయితే శుక్రాచార్యుడు తెలుసు గురువు, ఆయన శుక్రాచార్యుడు గురువు, ఆయన తెలుసు అనమాట వచ్చిన వ్యక్తి సామాన్యుడు కాదు విష్ణు అని చెప్పి శుక్రాచార్య చెప్తున్నా అనమాట. బలి అక్కడ వచ్చిన వ్యక్తి చిన్న బాలుడు అనుకోవద్దు, నువ్వు అతను నారాయణుడు విష్ణువు, నిన్ను మోసం చేసేందుకు వచ్చావు, నువ్వు గానీ దానం చేసినట్లయితే నువ్వు నాశనమైపోతావు అని చెప్పి చెప్పాను అనమాట. అయితే అది విన్న తర్వాత బలి మహారాజు కొద్దిసేపు ఆలోచించారనమాట. ఆలోచించి ఆయన ఇచ్చేదానికి నిర్ణయం తీసుకునేశాడు, దానాన్ని ఇచ్చేదానికి. ఆయన ఏం చేశాడు, నీటిని తీసుకుని బలి మహారాజుకి వామనదేవునికి దానాన్ని ఇచ్చారనమాట. అయితే ఎప్పుడైతే ఆ నీటిని తీసుకుని సంకల్పం చేసి దానాన్ని ఇచ్చాడు, ఇక వామనదేవుడు ఏం చేశాడు, ఒక పాదంతో ఓదుల్లో కన్నంతా కూడా ఆయన ఆకుపై చేశాడనమాట. ఇంకొక పాదంతో ఈ యొక్క అధోలోకాలంతా కూడా ఆయన ఈ యొక్క ఆకుపై చేశాడు, ఆక్రమణ చేశాడు. ఇంకా చివరి పాదం ఉంది, ఒక పాదం ఉంది. ఇప్పుడు ఏమైంది, మూడో పాదానికి స్థలం లేదు. మొత్తం అంతా ముల్లోకాలంతా కూడా ఏం చేశాడు, రెండు పాదాలతోనే ఆయన ఆక్రమణ చేశాడు అనమాట. ఇప్పుడు అడుగుతున్నాడు అనమాట బలిని, మూడో పాదం చూపించు, లేదంటే నువ్వు మాట తప్పిన వాడు అవుతావు. ఎందుకంటే మూడు అడుగులు ఇస్తానని చెప్పాడు, రెండు అడుగులు ఇచ్చాడు. ఇప్పుడు ఒకే అడుగు ఉంది, ఇంక ఇవ్వలేదనమాట. అప్పుడు ఆయనకి ఏం అర్థం కాలేదనమాట. ఒకవైపు ఏం చేస్తాడు, గురువు రిజెక్ట్ చేస్తాడు. ఇంకోవైపు ఏమైంది, బలి మహారాజుకి మొత్తము తన యొక్క రాజ్యము ముల్లోక ఆధిపత్యం అంతా కూడా పోయిందనమాట. ఒకవైపు ఈ యొక్క ఆయనకు ఇంకా మాట నెరవేర్చలేదనేటువంటి అపకీర్తి కూడా వచ్చేసిందనమాట. ఎందుకంటే మూడు అడుగులు ఇస్తానని చెప్పారు, రెండు అడుగులు ఇచ్చారనమాట. ఇప్పుడు విష్ణువు అడుగుతున్నాడు, ఇంకొక అడిగమని చెప్పి అడుగుతున్నాడు అనమాట. ఈ విషయం ఇప్పుడు ఈ సందర్భంలో అతనికి ధనం పోయింది, అనుచరులు కూడా ఏమైనారు, ఇతను గురువు మాట వినలేదు, ఇతను మొత్తం రాజ్యాన్ని అంతా కోల్పోయినారని చెప్పి దాని దగ్గర ఉన్నటువంటి అనుచరులంతా కూడా దూరం అయిపోయినారనమాట. ఇప్పుడు ఒకడే ఒకడు, ఆయనకు ఆస్తి లేదు, ఇక బంధువులు ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు. ఒకవైపు తన పత్ని కూడా ఏం చేస్తుంది, నిందిస్తుంది అనమాట. ఏమని నిందిస్తుందామె, కొంతమంది అహంకారంలో కొంతమంది మొత్తము సర్వస్వం నాది, ఇది నాకు చెందింది అని చెప్పి భావించి వాళ్ళు ఇతరులకు దానం చేయాలని చెప్పి అనుకుంటారు. కొంతమంది మూర్ఖులు వాళ్ళు ఏం చేస్తారు, నాకు సంబంధించింది నాది అని చెప్పి భావిస్తారు. ఇది దేవదేవుంది అని చెప్పి వాళ్ళకి తెలియదు. సర్వం కూడా ఈశావాసం ఇదం సర్వం అనేటువంటి వాళ్ళకి అవగాహన ఉండదనమాట. నాది అనేటువంటి అహంకారంతో, నాది కాబట్టి నేను ఇతరులకు దానం చేయగలుగుతాను అనేటువంటి వాళ్ళకి అహం అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈ మూర్ఖత్వంలో ఉంటారని చెప్పి ఆమె బలి మహారాజు యొక్క పత్ని కూడా నిందిస్తుంది అనమాట. ఈ సందర్భంలో విష్ణు ఏం చేశాడు, ఈ యొక్క గరుడు వైపు చూశాడు అనమాట. గరుడు ఏం చేశాడు, భగవంతుని యొక్క ఆలోచన అర్థం చేసుకుని బలి మహారాజుని నాగాసురంతో బంధించేశారు అనమాట. బంధించి ఒక గుహలో పడేశారు అనమాట, చీకటి గుహలో. మనకుగానే ఈ సిచ్యువేషన్ వస్తే మనం ఏ విధంగా భావిస్తాం, ఒకవైపు రాజ్యం పోయింది, ముల్లోకాల రాజ్యం పోయింది, ఒకవైపు గురువు ఏం చేశాడు ఆయన రిజెక్ట్ చేశాడు, బంధువులంతా నిందిస్తున్నారు, మొత్తము సర్వము పోయింది, అతనికి ఏమి లేదు, చివరికి అంతా తీసుకొని విష్ణు ఏం చేశాడు, అతను బంధించేసి ఒక గుహలో పడేశాడు. అతను తేజస్సు పోయింది, సంపద పోయింది, కీర్తి పోయింది, గురువు రిజెక్ట్ చేశాడు. ఈ స్థితిలో బలి మహారాజు ఉన్నాడు. ఆయన మనం అయితే మనం ఏదైనా చిన్నగానే కొద్దిగా మనం భక్తి చేస్తున్నప్పుడు ఏదైనా ఒక కొద్దిగా కలదొచ్చినట్లయితే మనం ఏం చేస్తాము, అందరిని దూషిస్తాం. భక్తి యొక్క సేవను దూషిస్తాము, భగవంతుని దూషిస్తాము, అందరిని దూషిస్తాం అనమాట. అయితే బలి మహారాజు ఏం చేస్తున్నాడు, ఆయన ఇంద్రుడు ఎంత అభాగ్యుడు, ఇంద్రుడు ఎంత అభాగ్యుడు, అతనికి దేవాది దేవుడే తన సోదరుడుగా వచ్చాడు. ఇంద్రుడికి కశ్యపుని యొక్క అతిథి యొక్క కుమారుడు ఇంద్రుడు కూడా ఈ యొక్క వామన దేవుడు వచ్చి వాళ్ళ యొక్క కుమారుడు అంటే ఇంద్రునికి సోదరుడు అవుతాడు. దేవదేవుడే అతనికి సోదరుడుగా వచ్చినప్పుడు ఈ అల్పమైనటువంటి ఒక మన్వాంతర కాలంలో ఉన్నటువంటి ఇంద్రపదను కోలుకున్నాడు. శాశ్వతమైనటువంటి భక్తియుక్త సేవను కోరుకోకుండా ఇంద్రుడు ఎంత అభాగ్యవంతుడు. ఇంద్రుడు ఏం చేశాడు, ఈ ఇంద్రపదం అనేది శాశ్వతమైనది కాదు, మన శాస్త్రాల్లో వివరించడం జరిగింది. ఒక బ్రహ్మకి ఒక రోజు కాలంలో 14 మంది మనువులు మారుతారనమాట. మొదటి వచ్చి ఇప్పుడు మనం సెవెంత్ మన్వంతరంలో ఉన్నాం. మొదటి వచ్చి ఈ యొక్క స్వయంభూ మనువు, తర్వాత రైవత, తర్వాత ఈ యొక్క చక్షుష, తర్వాత ఈ తామస, తర్వాత ఈ యొక్క ఈ వైవశ్వత మన్వంతరంలో మనం ఉన్నాము. ఇంకా వచ్చేటువంటి మనవులు కూడా శాస్త్రాల్లో వివరించడం జరిగింది. సావరణి, బ్రహ్మ సావరణి, రుద్ర సావరణి, దైవ సావరణి, ఇంద్ర సావరణి, దక్ష సావరణి, రుద్ర సావరణి అని చెప్పి 14 మంది మనువులు ఉన్నారనమాట. బ్రహ్మ ఒక రోజు కాలంలో 14 మంది మనువులు మారుతారు. 14 మన్వంతరాల్లో ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్క ఇంద్రుడు ఉంటాడు. ఇప్పుడు వచ్చి మనం వచ్చి ఈ యొక్క శ్రద్ధదేవుడు ఇంద్రుని యొక్క సూర్యుని యొక్క కుమారుడు ఈ శ్రద్ధదేవుడు, ఇతను ఇప్పుడు ఈ యొక్క ఈ మన్వంతరానికి మనువుగా ఉన్నాడు అనమాట. సూర్యుని యొక్క కుమారుడు అతను. అతను సూర్యుడి యొక్క కుమారుడు కాబట్టి సూర్యుని యొక్క పేరు వచ్చి వివశ్వాన్. వివశ్వాన్ కుమారుడు కాబట్టి వైవశ్వ మన్వంతరం అని చెప్పి పేరు వచ్చింది అనమాట. కాబట్టి ఇప్పుడు ఉండేటువంటి మనవు వచ్చి శ్రద్ధదేవుడు. అట్లా ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్క ఇప్పుడున్నటువంటి ఇంద్రుడు కూడా ఆయన పేరు వచ్చి సార్వభౌమ అనేటువంటి ఒక వ్యక్తి ఇంద్రుని ఒక పదవిలో ఉన్నాడు అనమాట. కాబట్టి ఈయన బలిమరా దేవుని భావిస్తున్నాడు. ఒక బ్రహ్మదేవుని యొక్క కల్పంలో వచ్చేటువంటి ఒక మన్వంతర కాలం అంటే చాలా తక్కువది. నాలుగు మహాయుగాలు కలిసి ఒక చతుర్యుగము, నాలుగు యుగాలు కలిసి ఒక చతుర్యుగము లేదా ఒక మహాయుగం అంటారు. ఇట్లా మహాయుగాలు 1000 అయినట్లయితే బ్రహ్మకి 12 గంటలు అంటే ఒక కల్పం అవుతుంది అనమాట. ఈ కల్పంలో 14 మంది మనువులు మారుతారు, 14 మంది ఇంద్రులు మారుతారు, 14 రకాలైనటువంటి ఆ యొక్క ఋషులు సప్తఋషులు మారుతారు, 14 రకాలైనటువంటి దేవతలు మారుతారు, గ్రూప్స్ అంతా దేవతలంతా మారుతారనమాట. కాబట్టి ఈయన బలిమహారాజు ఏం చెప్తున్నాడు, ఎంత అల్పమైనటువంటి ఇంద్రపదను కోరుకున్నాడు ఇంద్రుడు, ఎంత అభాగ్యుడు, అయితే నాకెంత భాగ్యం ఉంది. ఎంతో మంది రాజులు ఎంతో మంది ప్రాణాలను అర్పించి రాజ్యాన్ని వశం చేసుకుంటారు. ఇప్పుడు మనం కూడా చూస్తుంటాం, మీరు భౌతికంగా కూడా చాలా మంది ఎంతో మంది ఎంతో కష్టపడి ధనాన్ని అంతా సంపాదిస్తారనమాట. ఇంతకుముందు రాజులు కూడా ఏం చేసేవాళ్ళు, రాజ్యాలు ఉన్నప్పుడు యుద్ధాలు చేసి తన యొక్క బంధువుల్ని తన యొక్క సేనల్ని అంతా కూడా అర్పించి ఆ రాజ్యాన్ని వశం చేసుకుంటారు, ఎంతో ప్రాణాలని త్యాగం చేసి ఆ రాజ్యాన్ని గెలుచుకుంటారనమాట. అయితే వాళ్ళు ఏం చేస్తారు, బలిమారా చెప్తున్నాడు అంత కష్టపడి అంతమందిని కోల్పోయి వాళ్ళ రాజ్యాన్ని పొందిన తర్వాత చివరికి దాన్ని ఎటువంటి దానికి ఉపయోగించకుండా వాళ్ళు కూడా మరణిస్తారు. అయితే నాకేమైంది, ఇప్పుడు సర్వాన్ని భగవంతునికి సేవలో ఉపయోగించేటువంటి అవకాశం నాకు లభించింది, అది నాకెంతో భాగ్యము. ఈ విధంగా భావిస్తున్నాను అనమాట అతను. మనం కూడా ఏం చేస్తాము, జీవితాంతము చాలా మంది ఏం చేస్తారంటే కష్టపడి పనిచేస్తారనమాట. తెల్లవారి నుంచి సాయంత్రం వరకు ఎన్నో రకాలైనటువంటి ఘోరమైనటువంటి తపస్సులు తీసుకొని భౌతికంగా రకరకాలైనటువంటి అన్నం లేకుండా ఆ నిద్ర లేకుండా ధనాన్ని సంపాదిస్తారనమాట. ఈ మూర్ఖులు ఏం చేస్తారంటే లాస్ట్కి దాన్ని దేనికి ఉపయోగించకుండా చనిపోతారనమాట. దాన్ని ఎటువంటి ధనం అనేది భగవంతుని యొక్క సేవలో ఉపయోగించినట్లయితే గనా అది నిరుపయోగం. ఇక ధనం అది భగవంతుని యొక్క సేవలో ఉపయోగించకపోతే నిరుపయోగం అయిపోతుంది అనమాట. కాబట్టి బలి మహారాజు ఇక్కడ ఆయన అంత స్థితిలో ఉండగానే ఆయన ఏ విధంగా ఆలోచిస్తున్నాడు చూడు. ఆయన ఈ యొక్క పూర్తిగా నేను ఇంత ముల్లోకాలంతా కూడా భగవంతుని యొక్క సేవలో ఉపయోగించడానికి నాకు అవకాశం వచ్చింది అని చెప్పి చెప్తున్నాడు. కాబట్టి ఇది భక్తియుక్త సేవ అంటే కదా. భక్తియుక్త సేవ అంటే ఏదో అది సాధారణమైనటువంటి కాదనమాట. మనకి ఏదైతే శరీరానికి మన ఇంద్రియాలకి ఏదైతే ఆనందాన్ని కలిగిస్తుందో ఆ సేవన చేస్తాం. భక్తియుక్త సేవలో కూడా మనం ఏదైతే మన కష్టాన్ని కలిగిస్తుందో దాన్ని మనం పక్కన పెట్టేస్తాం అనమాట. అది భక్తి కాదు. అది కొన్నిసార్లు మన భక్తిలో కూడా మన ఇంద్రియ భోగాలు అనుభవించాలనుకుంటాం. ఉదాహరణకి మనం భజన చేస్తూ మన ఆనందించాలనుకుంటాం. భజన చేస్తూ మన ఆనందం కోసం కాదు కీర్తన ఉండేది, అది భగవంతుని యొక్క ఆనందం కోసం. ఈ యొక్క ఈ భక్తి రసామ సింధులో ఈ ద్వారుక అనేటువంటి భక్తుని గురించి వివరిస్తున్నాను. రూపగోస్వామి ఈ ద్వారుకుడు ఏం చేసేవాడంటే భగవంతునికి చామర విసిరేవాడు అనమాట. చామర విసురుతుండేవాడు. ఆయన ఎంతో పవిత్రమైనటువంటి భక్తుడు. ఈ చామర విసిరేటప్పుడు అతనికి ఆ కళ్ళలో నీళ్లు వచ్చేటువంటిది. స్తంభ ఈ భక్తియుక్త సేవలో ఈ యొక్క భావనలో ఒకటి వచ్చి స్తంభం అంటారు. అంటే అతను స్తంభించకపోతాడనమాట. భగవంతుని యొక్క సేవ చేసేటప్పుడు ఆనందంలో స్తంభించకపోతాడు. అతని స్తంభన కలిగేది అంటే మీ మళ్ళీ చామరణ సమంగా విసిరేవాడు కాదు అతను. ఈ స్తంభ స్థితిలో భగవంతుని యొక్క రూపాన్ని చూస్తూ అతను చామరణ విసిరలేకుండా పోయేవాడు. అప్పుడు మనసులో ఏమనుకున్నాడు, ఎందుకు ఈ బాధన ఈ భావన కలుగుతుంది, ఈ స్తంభన అనేటువంటి ఎందుకు కలుగుతుంది, భగవంతుని యొక్క సేవ నేను చేయలేకపోతున్నాను కదా అని చెప్పి ఆ భావన నిందించేవాడు అనమాట అతను. అంటే ఆ భావన వద్దు నాకు అనుకునేవాడు. మనం ఏం చేస్తాం, అటువంటి భావన మనకు కావాలని చెప్పి కోరుకుంటాం. బట్ ఇతను ఏం చేస్తున్నాడు, ఈ దారుక అనేటువంటి భక్తుడు, అటువంటి భావన నాకు వద్దు, ఎందుకంటే అది భగవంతుని యొక్క సేవకు అంతరాయం కలిగిస్తుంది. నేను ఈ స్తంభ స్థితిలోకి వెళ్ళిపోవడం వల్ల నేను భగవంతునికి చామర నేను సమంగా విసరలేకపోతున్నాను. ఆ విధంగా భావించాడు అనమాట. కాబట్టి ఇది ఈ భక్తియుక్త సేవ అనేది చాలా లోతైంది అనమాట. మన చైతన్యాన్ని అది మనం మార్చుకోవాలి. కాబట్టి ఇది ఎట్లా సాధ్యమవుతుందంటే మనం ఈ యొక్క నియమాలను ఆచరించడం. మనం వీళ్ళని అనుకరించడానికి లేదు, మనం అనుకరించేదానికి లేదు. మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే ఈ బలి మహారాజుని లేదంటే దారుకుని అనుకరించిపోయి మనం కొన్ని రోజులు మనం అనుకరిస్తాం అనమాట. ఒకసారిగా మనం బ్లాస్ట్ అయిపోతాం. ఇప్పుడు వినయం అని చెప్పి మనం వింటూ ఉంటాము. కొన్నిసార్లు వేర్చుకుని వింటూ ఉంటాం, వినయంతో ఉంటాం. ఒకసారి ఏమవుతాము, టక్కని మనకు కోపం వచ్చేస్తుంది అనమాట. అట్లాగే ఇది క్రమ పద్ధతిలో మనం సాధన చేసుకుంటూ మన యొక్క ఈ భక్తియుక్త సేవలో మనము ఈ యొక్క నియమ నిబంధనలు పాటిస్తూ ఈ యొక్క హరినామాన్ని ప్రభుపాద వారు చెప్పాడు, మన 99% భక్తియుక్త సేవలో మనం అభివృద్ధి చెందాలంటే ఈ యొక్క హరినామం జపాన్ని మనము బాగా స్థిరంగా చేయాలన్నమాట. తర్వాత ఈ సేవను మనము భగవంతుని యొక్క గురువు యొక్క వైష్ణవుల యొక్క ఆజ్ఞ మేరకు మన ఈ యొక్క సొంత ఈ యొక్క కల్పన లేకుండా ఈ సాధన చేసుకున్నట్లయితే మన భక్తి సేవలో అభివృద్ధి చెందుతాం. హరే కృష్ణ. ఏదైనా ప్రశ్న ఉంటే ఒక ప్రశ్న అడగండి. జై శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి, శిలా ప్రభుపాదకి, గురుదేవ్కి, మిగతా గౌరవ ప్రేమకి.